జాతి యొక్క జ్ఞాన విజ్ఞానాన్ని ప్రోధి చేసుకునేటటువంటి తలములు లేకపోతే క్షేత్రాలలో అనేక విషయాలున్నాయి. సైన్స్, ఇంజనీరింగ్, సాంస్క్రిట్, లాంగ్వేజెస్ అన్ని వేరువేరు నియమాలతో ఉంటాయి, వేరువేరు వ్యాకరణాలుంటాయి, వేరువేరు సిద్ధాంతాలుంటాయి, వేరువేరు వ్రాతలుంటాయి. ఒకటి వచ్చిన వాళ్ళకి రెండోది తెలియదు నేర్చుకుంటే తప్ప. నియమాలు అలాగే ఉంటాయి, వాక్య నిర్మాణం కూడా అలాగే ఉంటాయి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ దాన్ని లింక్ చేసేది, కానీ పదాలు మారుతూ ఉంటాయి. అది ఈనాటి వరకు ఉన్నటువంటి విద్యా విధానము. అంటే ఈ విద్యలో చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి తేడా ఎక్కడొస్తుంది? చదువుకున్న వాడికి వాడు చూడకపోయినా, వాడికి అనుభవంలోకి రాకపోయినా, కొన్ని పదాల కూర్పు వాడికి అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. మళ్ళీ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. చాలా ఏకాగ్రతతో అతి జాగ్రత్తగా వినండి. వీటిని విని పూర్తిగా దానికి స్పందించాలి మీరు. తర్వాత మీరు ఆలోచించండి ఏం చెప్పాను. మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించకండి. నేను చెప్తున్నప్పుడు మీకు నచ్చిన విషయాలు అవుతే ఇది బాగుంది, నచ్చని విషయం అయితే ఇది బాగులేదు, లేకపోతే ఫలానా వాడికి ఇది చెప్పాలి, ముందు ఆలోచనలు రానివ్వకండి. ఎవరికి మీరేం చెప్పరు ఇది. ముందు మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. చెప్తున్నప్పుడు మీ అభిప్రాయాలను మీ మనస్సులోకి రానివ్వకండి. ఇది చెప్పింది బాగుంది, ఇది చెప్పింది బాగులేదు. అంతా అయిపోయిన తర్వాత ఆలోచించండి. విద్య, చదువు ఈనాడు ఎలా ఉంది అంటే ఓ మీడియం ద్వారా చెప్తాం. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, ఉర్దూ మీడియమా, లేక మాతృభాష. ఈ మీడియం అనేది సబ్జెక్ట్ కాదు. మీడియం సబ్జెక్ట్ కాదు. మీడియం ఏంటి? సబ్జెక్టును మీకు తెలియచేయటానికి వాడేటటువంటి పదాలు. ఇంగ్లీష్ పదాలలోనే ఇంజనీరింగ్ చెప్తారు, ఇంగ్లీష్ పదాలలోనే మెడిసిన్ చెప్తారు, ఇంగ్లీష్ పదాలలోనే పోయిటరీ కూడా చదువుతారు. మీడియం అదే, భాష అదే. కానీ ఆ భాష ద్వారా మీరేం చేయగలుగుతున్నారు? ఇదివరకు మీకు తెలియనటువంటి భావాలు మీలోకి తెచ్చుకోగలుగుతున్నారు, ఇదివరకు మీకు తెలియనటువంటి అనుభూతులను మీరు పొందగలుగుతున్నారు. భాష మీడియం మాత్రమే, భాష ఒక వెహికల్ మాత్రమే, భాష ఒక పరికరము మాత్రమే. ఈ పదాల కూర్పు మనకి అందజేసేటటువంటి జ్ఞానాన్ని, విద్యను అభ్యసించటానికి ముందు మనం ఏం చేస్తాం? తెలిసినటువంటి విషయాలను భాషలోకి మార్చుకుంటాం. మనకి తెలిసినట్టు తెలిసినటువంటి విషయాలను భాషలోకి మార్చుకుంటాం. మనిషి ఇది చేయగలుగుతాడు, జంతువులు ఇది చేయలేవు. మనిషి యొక్క విచిత్రత, యునిక్నెస్, విచిత్రత కాదు కరెక్ట్ పదము, యునిక్నెస్ అంటే ఏంటి? విలక్షణత. మిగతా జంతువులతో పోల్చి చూస్తే మనిషికి ఉన్నటువంటి విశేషత, స్పెషాలిటీ ఏమిటి అంటే, ముందు తన చుట్టూరా ఉన్నటువంటి వాతావరణానికి స్పందించి, తను స్పందించినట్టే ఇతరులు కూడా స్పందిస్తాడు కనుక ఆ స్పందనలకు కొన్ని పదాలు ఏర్పరచుకున్నాం. అంతేనా భాష అంటే? అమ్మ, నాన్న, చెల్లెలు, కర్ర, పిన్ను, జుట్టు, ముక్కు, ఇవంతా ఏంటి? ఏది మీరు దర్శించారో ఆ దర్శించిన దానికి మీరు ఒక పదం పెట్టుకున్నారు. కానీ ఆ పదము మీరు కళ్ళతో చూసినటువంటి విషయాన్ని మాత్రమే చెప్పదు, ఇంకా చాలా చెప్తుంది. ముక్కు అన్నాం, ఆర్టిస్ట్కి ఒకలాగా ఉంటుంది అది, డాక్టర్కి, ఆధ్యాత్మికవేత్తకి, బుద్ధితత్వానికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియం అంటాడు వాడు. పదాల కూర్పంటే అర్థమైంది మనకి, కానీ బుద్ధితత్వం అంటే ఏమిటో, బుద్ధితత్వానికి అది జ్ఞానేంద్రియముగా వాసనల సముదాయముగా ఎలా పనిచేస్తుందో మనకి తెలియదు. అర్థం చేసుకోండి, భాష యొక్క లిమిటేషన్ గురించి చెప్తున్నాను నేను, మీడియం గురించి చెప్తున్నాను నేను. భాషని ఎంత వరకు మీరు ఉపయోగించుకోవచ్చో, దేని తర్వాత భాష మీకు ఉపయోగపడదో ముందు మీకు తెలిస్తే, ఈ పుస్తకాలన్నీ చదివినప్పుడు మీకు విచిత్రమైనటువంటి రహస్యం బోధపడుతుంది. భాష జ్ఞానాన్ని ఇవ్వదు, భాష జ్ఞానాన్ని కవర్ చేస్తుంది, జ్ఞానాన్ని మూత పెడుతుంది. భాష జ్ఞానాన్ని ఇవ్వదు, భాష ఏం చేస్తుంది? జ్ఞానం మీద ఒక మూత ఏర్పరుస్తుంది, దాన్ని ఛందస్సు అంటాం. ఛందస్సు అంటే కవరింగ్, మూత. ఇంతకీ భాష రెండు విధాలు ఉపయోగపడుతోంది అని మీకు చెప్తున్నా కదా. భాష ఎప్పుడైనా మీకు తెలిసిన అనుభూతికి మాత్రమే మిమ్మల్ని స్పందింపజేస్తుంది తప్ప మీకు తెలియని అనుభూతిని అది చచ్చినా ఇవ్వలేదు. ఇది అర్థమైందా మీకు? మీకు తెలిసిన దాన్నే చెప్పగలదు, కానీ మీకు తెలియని దాని గురించి అదేమీ చెప్పలేదు. కానీ మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? తెలియని దాని గురించి భాష ద్వారా తెలుసుకోవాలి అనేటటువంటి భ్రమలో సంపూర్ణ మానవ జాతి ఉన్నది. 2000 తర్వాత మానవ జాతి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ స్పీచ్లు కానీ, ఈ లెక్చర్లు కాని ఎంత మహా అద్భుతమైనటువంటి గురువు అయినా కానీ మీకు జ్ఞానాన్ని ఇవ్వలేడు. మరి ఇదేం చేస్తుంది భాష? నువ్వు ఆ అనుభూతి చెంది ఉంటే ఆ అనుభూతికి ఒక పేరు ఇవ్వగలదు. నువ్వు అనుభూతి చెందినటువంటి విషయానికి పేరు తెలిసినా నీకేమీ తెలియదు. దేవుడు, భగవంతుడు ఏం తెలిసింది మీకు? ఏమి తెలియదు అని తెలిసింది. ఇంకేత అనుభూతి లేదు మనకి. దయ్యం, పిల్లలందరూ ఇంట్లో వాళ్ళకి దయ్యాలాగే కనిపిస్తారు. ఒక్క తల్లిదండ్రులను చూపించండి పిల్లల్ని దయ్యం అనుకుండా ఉన్నవాళ్ళు. ఎవడైనా ఉన్నారు మీతో? నేను ఇంతవరకు చూడలే. ఎప్పుడో ఎప్పుడప్పుడు అంటారు గ్యారంటీగా. ఎందుకంటారు? ఆ అనుభూతి మనకుంది కనుక. అంతేనా? ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమై ఉంటే వాళ్ళని దెయ్యాలని ఎందుకు అనగలిగాం మనం? దేవుళ్ళని ఎప్పుడు అన్నాం మనం? అన్నారా ఎప్పుడైనా? ఎప్పుడో మీకు మోహం వస్తే అంటే ఆ భాష మీరు కరెక్ట్ గానే ఉపయోగించుకుంటారు. మీకు అది అర్థమవుతే చాలు. అంతకంటే నేను దెయ్యం దేవుడు గురించి చెప్పదలుచుకోలేదు. మన యొక్క అనుభూతులు ఎలా ఉంటాయో చెప్తున్నాను నేను. స్పందనల గురించి చెప్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను నేను. నిన్న ఏం చెప్పాను నేను మీకు? మొత్తము ప్రపంచములో రెండు శాశ్వతమైనటువంటి సత్యాలు ఉన్నాయి, పదార్థము, ఆత్మ. ఇవి శాశ్వతమైనటువంటివి, వీటిని నువ్వు మార్చలేవు. పరిపూర్ణముగా నువ్వు స్పందించగలిగితే అది ఆత్మజ్ఞానము, అసలు స్పందించలేకపోతే పదార్థము. ఈ మధ్య అనేక చేతనత్వాలు, మీ యొక్క అనేక రూపాలు. ఇది అర్థమైంది కదా? కానీ పదార్థము అంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఖనిజముల గురించి మాట్లాడుతున్నాను నేను. ఖనిజాలు, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇవి మూడు చాలా ఎక్కువగా ఉంటాయి మన శరీరంలో. చాలా ఎక్కువగా ఉంటాయి. మోర్ దాన్ 95% మన శరీరంలో ఉన్నటువంటి కణాలను కనుక మనం అనాలిసిస్ చేస్తే ఈ మూడు చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా అంతా కూడా ట్రేస్ అంటాం. ట్రేసులు అంటే తెలుసు కదా, చాలా సూక్ష్మంగా, చాలా చాలా తక్కువగా ఉంటాయి. తమాషా ఏంటంటే అవి కూడా మైక్రోగ్రామ్స్ లో ఉంటాయి. సహస్రాంశ, వెయ్యోవంతులో ఉంటాయి అవి. వెయ్యోవంతు యొక్క వెయ్యోవంతు మైక్రోగ్రామ్స్ అంటాం. సరే, ఇప్పుడు ఆ సైంటిఫిక్ లాంగ్వేజ్ లోకి మనకి వెళ్ళక్కర్లేదు. కానీ సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, ఆత్మ యొక్క వెయ్యో 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 వంతులో మన చేతనత్వం ఉంది. మన స్పందనలు ఉన్నాయి. మాక్సిమం స్పందనల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మీ యొక్క నా యొక్క స్పందనల గురించి నేను మాట్లాడటం లేదు. ప్రకృతిని అర్థం చేసుకోవటానికి, ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోవటానికి పరిపూర్ణంగా కృషి చేసినటువంటి ఒక ఐన్స్టీన్ లాంటి మేధావి, అతని యొక్క బ్రెయిన్ 7% మాత్రమే స్పందించింది అని సైన్స్ చెప్తోంది, అందరూ చెప్తున్నారు. అంటే ఐన్స్టీన్ బుర్ర ఎంత పనిచేసింది? అతని బ్రెయిన్ లో 7% మాత్రమే, మన సొమ్మేం పోయింది 10% అందాం. లక్ష్య చేసుకోవటం తేలిక. ఐన్స్టీన్ లాంటి మేధావికి 10% వర్క్ చేసింది అంటే మన బుర్రలు ఎంత వర్క్ చేస్తున్నాయో మీరు ఆలోచించవచ్చు. ఈ స్పందనలతో భగవంతుడు గురించి మనం ఆలోచించగలము అనేటటువంటి మూర్ఖత్వాన్ని ముందు మానేయాలి. దానివల్ల వస్తున్నాయి గలాటాలంతా కూడా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్తున్నది. 2000 తర్వాత మానవ జాతి ఏ స్థాయిలో ఉందో, ఎంత అవగాహనలో ఉందో మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఇదివరకు రాసినటువంటి పుస్తకాలు, ఇదివరకు రాసినటువంటి విషయాలు, వాటిని పట్టుకుని వేళ్లాడితే గబ్బిలాలలాగా వేళ్లాడుతూ ఉంటాను తప్ప ఏ విధమైనటువంటి జ్ఞానము రాదు, అసంభవం, ఎవరికి ఏమి రాదు. అది ఒక స్టేజ్ దాటిపోయింది. అంటే ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి అంటే ద ఏజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఎంత మార్చేసింది మన జీవిత విధానాన్ని. కానీ మనము దానికి తగినట్టు మారటం లేదు, స్పందించటము లేదు. స్పందనలు మీరు పెంచుకుంటే తప్ప ఈ మానవ జాతి యొక్క జ్ఞాన విజ్ఞాన ప్రగతి మనకి అర్థం కాదు. చాలా సీరియస్ సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోండి. జపం చేయటానికో మాకు చాలా బాధగా ఉంది మాస్టారు అంటానుకో, బాధను ఉంటూనే ఉంటే అలా బాధలు లేనివాడు ఎవడు లేడు. ప్రశ్న బాధలు కాదు. అక్కడ ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోటకు వచ్చి విద్యాలయాలలో విద్య నేర్చుకుంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి? డబ్బున్నవాడు ఉంటాడు, డబ్బు లేనివాడు ఉంటాడు, తిండి తినగలిగేవాడు ఉంటాడు, తిండి తినలేనివాడు ఉంటాడు. వ్యక్తిగత జీవితాలలో రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా కాలేజెస్ కి, స్కూల్స్ కి, విద్యాలయాలకి వెళ్లి విద్య నేర్చుకుంటున్నారా లేదా? ఆ విద్య నేర్చుకుంటున్నప్పుడు నాకు ఈ బాధ ఉంది అని ఎవడైనా ఆ స్కూల్స్ లో కానీ ఆ కాలేజెస్ లో కానీ చెప్పుకుంటున్నాడా? ఎవడైనా అడిగాడా? అడుగుతున్నాడా ఎక్కడైనా? పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పుడు, ఒక్కడైనా అడుగుతున్నాడా నువ్వు ఎలా వస్తున్నావు పరీక్ష రాయటానికి అని? మీ ఇంట్లో తిండి తిన్నారా లేదా? మీ ఇంట్లో మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు అది అడగలేదు అని ఎవడైనా బాధపడుతున్నాడా? అడిగితే ఏమంటారు వాడిని? మూర్ఖుడు ఈ టీచర్ ఎవడో, ఇంట్లో ఏంటని అడుగుతున్నాడు చదువు చెప్పకుండా. ఇక్కడ ఆ పిచ్చి వెర్రి తలలు వేస్తోంది ఆధ్యాత్మిక జగత్తులో అనేక సంస్థలలో. విద్య నేర్చుకోవటానికి రారు, స్పందించటానికి రారు. మరి దేనికి వస్తారో నాకు తెలీదు. స్పందన, నా మాటలన్నీ కూడా వైబ్రేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి, అది అర్థం చేసుకోండి మీరు. ఆ స్పందనలు అంటే ఏంటో అర్థం అవటానికి నేను ప్రయత్నిస్తున్నాను. నేను మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంది ఈ యుగంలో, ఈ కాలంలో. ఇంతవరకు ఆధ్యాత్మిక జగత్తులో చెప్పిన ప్రతి మాట కూడా మీరు వదిలేయవలసినదే. మీరు అది పట్టుకుని వేళ్లాడుతో మేము ఏదో ఈ కొత్త జీవితాన్ని జీవిస్తామంటే కుదరదు. మార్పు వచ్చేసింది కనుక మీరు చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు మీ దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అహల్యలాగా, రాయిలాగా పడి ఉంటారా? ఎన్నేళ్లు రాయిలాగా పడింది? మీరు స్పందించగలిగితే ఆ రాముడి యొక్క స్పర్శకి జీవించగలుగుతారు మళ్ళా. లేకపోతే మీరు అనుకుంటారు మీరు మనుషుల్లాగా జీవిస్తున్నామని. మీరు మనుషుల్లాగా ఏమీ జీవించటం లేదు. మనుషుల్లాగేం జీవించటం లేదు. మనిషి ప్రకృతిని శాసిస్తాడు, మనిషి ప్రకృతిని అధిగమిస్తాడు. బాధపడ్డు, బాధపడుతున్నారు మీరు అంటేనే అర్థం ఏంటంటే మీరు నిర్వీర్యులైపోయారని, మీరు ఆధ్యాత్మిక జీవితానికి పనికి రారు అని. ఈ విద్య మీకు సంబంధించింది కాదని. కుటస్వ కష్మలమిదం, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ రోగం అంటాడు అర్జునుడిని. చదువండి ఆ భాష. ఈ భాష మొదటి నుంచి ఉంది, ఇప్పుడు డిస్కవర్ అవుతోంది. అంచేత ఈ క్లాసెస్ లో కంటిన్యూటీ ఆఫ్ థాట్ మీకు తెలియాలి. ఎక్కడ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాను అన్నది మీకు కంటిన్యూటీ లేకపోతే చాలా గందరగోళంగా ఉంటుంది. అంచేత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు, ఇది కూడా మీరు క్లాసుకి ముందు డిస్కస్ చేసుకోగలిగితే లాభం ఉంటుంది. లేకపోతే నాకే అభ్యంతరం లేదు, ముందే చెప్పాను కదా. నా పని చెప్పుకుంటూ పోవటమే. కానీ ఒకనొక లెవెల్కి వచ్చిన తర్వాత మీరు స్పందించలేకపోతే సహజంగా ఆ క్లాసులు క్లోజ్ అయిపోతాయి. సహజంగా క్లోజ్ అయిపోతాయి, మీరేం క్లోజ్ చేయక్కర్లే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. కానీ అలాంటి ప్రమాదం ఉంది అని మీకు అర్థమవుతే, ఇది మీకు చాలా లాభం కలగజేస్తుంది అని నమ్మకం ఉంటే, అది క్లోజ్ కాకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా మీదే. స్పందనలు, మూడు మాటలు చాలా చాలా బాగా మీకు అర్థం అవ్వాలి. ఆత్మ, పదార్థము, చేతనత్వము, ఇవి మీకు బాగా అర్థం అవ్వాలి. ఇందులో ఆత్మ గురించి మనకి ఇప్పుడు అర్థం కాదు అని చేత దాన్ని పక్కన పడేశాం. అందుకే చాలా 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 పుస్తకాలలో అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి సెడ్, ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్య మనసాస, దాని గురించి అసలు డిస్కషన్స్ వద్దు, దాని గురించి డిస్కస్ చేస్తాం. తమాషా అది, ఏది వద్దంటామో అదే చేస్తాం. మీరు దాని గురించి మీరు డిస్కస్ ఏం చేస్తారు, ఏం తెలుసు చేస్తాం. నిర్గుణ నిరాకార ఎన్ నేతి నేతి వచనే నిగమావచ్చు. వేదాలు ఏమని చెప్తున్నాయి, ఇది కాదు, నువ్వు ఏమన్నా అది కాదు, అది అది నోటితో చెప్పేది కానే కాదు, అది మనస్సుతో అనుభూతి చెందేది కానే కాదు. అది దాని గురించి చర్చించుకునేటటువంటి మూర్ఖత్వాన్ని మనం ఆపాలి. ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, ఎండీ డాక్టర్ ఉన్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్ ఓ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, ఎండీ డాక్టర్ ఓ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఎవరు ప్రిస్క్రిప్షన్ విలువ ఇస్తాం? ఎంబీబీఎస్ డాక్టరే ముందు చెప్తాడు, మొన్నవరో నాకు బీపీ చూడటానికి వస్తే మీరేం మందులు వాడుతున్నారు, ఇది వాడుతున్నాను, కార్డియాలజిస్ట్ ఇచ్చాడా అన్నాడు. కార్డియాలజిస్ట్ ఇస్తే ఇంకా ఆయన మాట్లాడ్డు, నువ్వు మాట్లాడ్డు, అంతే కదా. కానీ ఆధ్యాత్మికతలు అందరూ మాట్లాడేవాళ్లే. ఆ మూర్ఖత్వం ఎప్పుడైనా అర్థమైందా మనకి? ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో అందరూ మాట్లాడేవాళ్లే, ప్రతివాడు చెప్పేవాడే, ప్రతి వాడు నాకు మాట్లాడే హక్కు లేదు, నాకేముందని, నాకేం తెలుసని అని కూడా అవుడు. ముందు ఈ పిచ్చి స్థితి నుంచి మీరు బయటపడాలి. అందరూ అందరూ బయటపడాలి, మీరు కాదు నిర్ణయించవలసిందే. ఎవరు నిర్ణయించాలి? ఆ స్థితిలో ముందు ఉన్నటువంటి ఎవడైనా సరే, మీకంటే ఒక అడుగు ముందుంటే చాలు, వాడు సీనియర్స్ అంటాం కదా. సీనియర్స్ అంటే అర్థం ఏంటి? ఎడ్యుకేషన్ మీకంటే ఎక్కువ తెలుసని. కానీ ఆధ్యాత్మికతలో నిన్న ఇవాళ నిన్నే అనుకుంటే ఎవరో వచ్చారు, వచ్చాక నేను మీరు ఇక్కడ నవగ్రహ శాంతి యజ్ఞం చేయించుకోండి అండి, 40 ఏళ్ళు తర్వాతే కదండి ఆడవాళ్ళు యజ్ఞంలో కూర్చోవాలి అండి నాకు ఆనందించాను. కరెక్ట్ అమ్మా, నేను తప్పు చెప్పాను నీకు, 40 ఏళ్ళు రాని నీకు అన్నాను. నాకేం పోతుంది? కానీ ఎంత ప్రమాదం జరిగిందో అర్థమైంది. అక్కడ ఏం జరిగింది? షీ లాస్ట్ అన్ ఆపర్చునిటీ. ఆ షీ అనేది మీ అందరికీ వర్తిస్తుంది, నాతో సహా. ఆవిడవన్న అంటున్నాను అనుకోకండి, నన్ను అనుకుంటున్నాను, మిమ్మల్ని అంటున్నాను. మీరు డిసైడ్ చేసుకోకండి ఏం చెయ్యాలి అనేది. మీకు అసలు ఆ హక్కు లేదు డిసైడ్ చేసే హక్కు. మీకు ఎంతవరకు హక్కు ఉంది అంటే, ఈ కాలాలలో నేను నన్ను నన్ను ఓపెన్ గా ఉంచుకుంటాను. ఓపెన్ గా ఉంచుకుంటాను అంటే అర్థం ఏంటి? తెరిచి ఉంచుకుంటాను. స్కూల్స్ కాలేజెస్ లో మీరు చేసేది అదే, ఇక్కడే కాదు, మీకు అది వచ్చది, నాకు రాదనకండి. స్కూల్కి వెళ్ళాక వాడు మ్యాథమెటిక్స్ చెప్తూ ఉంటే వాడు ఫిజిక్స్ రాసుకుంటున్నాడు అనుకోండి, వాడికి సబ్జెక్ట్ వస్తుందా? వస్తుందంటే అర్థం ఏంటి? చెప్పింది వింటున్నాడు. ఎవరు చెప్పింది వింటున్నాడు? ఆ టీచర్ చెప్పింది వింటున్నాడు, అంతేనా? మరి మీరు పూజలు ఉపాసనలు అవి చేస్తున్నప్పుడు ఎవరు చెప్పింది వింటున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఎలా వస్తుంది మీకు? ఏం రాదు. ఆ తేడా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో పృథ్వీ గ్రహము మీద వచ్చినటువంటి సుస్పష్టమైనటువంటి మార్పు ఏమిటి అంటే, ఆధ్యాత్మికతను కూడా మీరు ఇంజనీరింగ్ డాక్టరీ మిగతా విద్యలు ఎలా నేర్చుకుంటున్నారో అదే పంధాలో నేర్చుకునవచ్చును. నేర్చుకునవచ్చును కాదు, నేర్చుకుని తీరాలి. నీకు రెండే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, చదవాలి లేకపోతే చదవను అని. కానీ ఎలా చదవాలి అనే ఆల్టర్నేటివ్ నీకు లేదు. గవర్నమెంట్ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ ఏ కోర్సులు చదవాలి అని నిర్దేశిస్తుందో అది తప్ప నువ్వు ఇంకోటి ఏం చదవలేవు. చదవాలనుకున్నా చదవలేవు, సిలబస్ ఉండదు. కానీ సిలబస్ ఉంది, నీకు చదవాలని ఉంది, చదవగలవా? దానికి ఏం చేస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? టెస్టులు పెడుతుంది. ఆ టెస్టులలో నువ్వు క్వాలిఫై అవుతే ఆ విద్య నీకు నేర్చుకునేటటువంటి హక్కు ఉంటుంది. నాకు డబ్బుంది నేను నేర్చుకుంటాను అంటే కుదరదు. నేను గుండానే నేను నేర్చుకుంటాను అంటే పాపం గుండాలకి ఇంకా ఎందుకు అది బుర్రకి తట్టలేదు, అది డిగ్రీలు అలా కొట్టేసి తెచ్చుకోవటం. మరి ఇది అన్నాను కనుక ఇంకా వాళ్ళకి ఆ బుర్ర వచ్చి కొట్టుకుని డిగ్రీలు కూడా తెచ్చుకుంటారేమో మరి నాకు తెలియదు. కానీ తెచ్చుకున్నా ఏమవుతుంది? జ్ఞానమే ఉండదుగా. అంచేత జ్ఞానము రావటానికి మీ దగ్గర ఏకైక మార్గము ఏమిటి అంటే ఆ జ్ఞానాన్ని పొందటానికి ఏ ఏ స్పందనలు కావాలో ఆ స్పందనలకి మీరు స్పందించగలిగేటటువంటి వ్యక్తులుగా మారాలి. భాష అర్థమైందా? మామూలు భాష చెప్పాను నేను, స్పందనల భాషలో చెప్పాను నేను. ఏ విద్య మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ విద్య ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ నోన్ టు అన్నోన్. తెలిసిన జ్ఞానము నుంచి తెలియని జ్ఞానము వైపు మీరు ప్రయాణం చేస్తారు ఎప్పుడు కూడా, అంతేగా. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీకు తెలిసినటువంటి జ్ఞానం ఏమిటి, మీరు ఏ జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ జ్ఞానం వరకు వెళ్ళగలరు, ఈ మూడు తెలియాలి. త్రిపాద శ్యామృతం దివి పురుష సూక్తం అందుకు చదవమనేది మీకు. పురుష సూక్తం 6 గంటల అయిపోయి చెప్పు, శ్రీ సూక్తం ఉన్నది, చెప్పింది అర్థమవుతోంది కదా. ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి దయచేసి మీరు ఏ విధమైనటువంటి కండిషన్స్ పెట్టుకోకండి, అది నేను చెప్పింది. హిందువునని కాని, ముస్లింనని కాని, క్రిస్టియన్నని కాని, సిక్కునని కాని, ఏ విధమైనటువంటి మీరు నియమాలు పెట్టుకున్నా యూ కెన్నాట్ లెర్న్ ది స్పిరిచువల్ నాలెడ్జ్. అది మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. 2000 తర్వాత ఇంజనీరింగ్ చదవటానికి ఇంజనీరింగ్ అర్థం చేసుకునే బుర్ర ఉంటే చాలు. మీరు స్త్రీయా, పురుషుడా, క్రిస్టియనా, హిందువా, తెల్లతోలు వాళ్ళ, నల్లతోలు వాళ్ళ, అందగాళ్ళ, 101 జిల్లాలకు అందగాళ్ళ, ఇవేం ఉండవు. ఏం కావాలి మీకు? ఇంజనీరింగ్ జ్ఞానానికి కావలసినటువంటి స్పందనలు నేర్చుకునేటటువంటి జ్ఞానం ఉంటే చాలు. బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసిన సబ్జెక్ట్ నుంచి క్రమశ స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వెళ్తాం మనం? తెలియని సబ్జెక్ట్ వైపుకి వెళ్తాం. ఈ ప్రాసెస్ సడన్ ప్రాసెస్ కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కూడా అర్థం చేసుకోండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఆ పదాలు ఏం చెప్తాయి మీకు? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, అది కోర్సు. సిలబస్ ఏంటి? లక్ష్యం ఏమిటి? ఏం తెలుసుకోవాలి మనకి? ఈ సంపూర్ణ సృష్టి యావత్తు చరమైనా అచరమైనా మన కంటికి కనిపిస్తోన్నా కంటికి కనిపించనిదైనా ఇదంతా కూడా ఒకే ఒక స్పందన మీద ఆధారపడి ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు అర్థం కాలే మనకి. దట్ ఈస్ ది గోల్, అది లక్ష్యము. చాలా పెద్ద లక్ష్యం అది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మీరు? మీ శరీరం నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎవరి శరీరాలు వాళ్ళ గొప్ప. ఈ రెండు అర్థం చేసుకోండి. లక్ష్యం అర్థమైంది కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మీరు? శరీరం నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ శరీరం నుంచి స్టార్ట్ అయ్యేటప్పటి స్పందన ఎలా ఉంటాయో శ్రీ సూక్తంలో చెప్పారు.
మహా జాతవేదో లక్ష్మీ మహాదామినీ.
తెలిసినటువంటి ఈ శరీరం నుంచి శరీరాన్ని ఉపయోగించుకుని తెలియనటువంటి ఆత్మవేపు చేసేటటువంటి ప్రయాణానికి సన్నిధులం అవుతున్నాం మనం. అంచేత ఈ విజ్ఞానాన్ని నేర్చుకోవటానికి అర్హత ఎవరికి? అంటే ఎవరికి? శరీరం ఉన్న ప్రతివాడికి ఉంది. హిందువైనా కావచ్చు వాడు, ముస్లిమైనా కావచ్చు, క్రిస్టియన్ అయినా కావచ్చు, ఇదేమీ కాదు, వాడు భగవంతుడిని నమ్మడు, నమ్మకపోయిన వాడి శరీరం ఉందిగా. అంచేత ఈ విద్య నేర్చుకోవటానికి అర్హత ఎవరికి ఉన్నది అన్నది కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శరీరం మీకు ఉండి శరీరాన్ని ఉపయోగించుకోగలగటం మీకు వస్తే చాలు. శరీరాన్ని ఉపయోగించుకోగలగటం ఇంకా రాలేదు. డాక్టర్లకి శరీరము ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు తప్ప ఉపయోగించుకోవటం రాలేదు. వైద్య విధానం ఏం చేస్తుంది? మెండ్ చేయగలదు. మెండ్ చేయటం అంటే తెలుసు కదా, పాడైపోతే బాగు చేయగలదు, అంతే చేయగలదు అది. ఇట్ కెనాట్ క్రియేట్ ఏ హ్యూమన్ బాడీ. మానవ శరీరాన్ని నిర్మించలేదు అది. ఏం చేయగలుగుతోంది అది? మానవ శరీరములో ఏదైనా లోపాలు వస్తే సరిదిద్దగలదు. అది కూడా గ్యారంటీగా అథారిటీగా చేయగలదా? కొన్నిటికి మేము చేయలేమని చెప్పేస్తారు వాళ్ళు. క్యాన్సర్ సినిమా వాళ్ళకి భలే లాభం. ఏదైనా యాక్టరు వెర్రివేషాలు వేసి నాకు డేట్స్ ఇవ్వం అంటే ఏం చేస్తాడు డైరెక్టర్? వాడికి క్యాన్సర్ తెప్పిస్తాడు. నెక్స్ట్ సీన్లో అయ్యో పాపం వాడికి క్యాన్సర్ వచ్చింది పోయాడంటే. చేత బలం ఉపయోగించుకోవచ్చు. ఇంచేత అది క్యాన్సర్ వస్తే బతికించలేము. కానీ యోగ విద్యలో క్యాన్సర్ వచ్చినా బతికించినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇది నేను దేనికోసం చెప్తున్నాను వినండి. ఈ శరీరమునే ఉపయోగించుకుని మీరు ఆధ్యాత్మిక జగత్తు వైపు ప్రవేశించాలి తప్ప శరీరాన్ని వదిలేసి ప్రవేశించడానికి వీలు లేదు. ఆ మూర్ఖత్వము భారతీయ ఆధ్యాత్మికతలో సన్యాసము అనేటటువంటి పేరుతో మొత్తము భారతీయ సంస్కృతిని సర్వనాశనం చేసింది. మొత్తం సర్వనాశనం చేసి పాలించింది. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయము అయినప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫ్రమ్ నోన్ టు అన్నోన్ వైపు తీసుకెళ్తున్నాను నేను. మీకు ఆ పాయింట్స్ చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. మీకు ముందు మన శరీరాల గురించి మనకి తెలియదు, ముందు అది బాగా తెలుసుకోవాలి. కేవలము భౌతిక విద్య, భౌతిక శరీరము గురించి తెలిసినటువంటి మనకి వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. ఏ డాక్టర్, నీకు బాధ వచ్చినప్పుడు తెలుస్తుంది వాడి విలువ, మామూలుగా ఉన్నప్పుడు ఏం తెలియదు. చెప్తా ఉంటాం, వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం, కానీ అదే నీకు కాస్త నొప్పి రాగానే మళ్ళా వాడే దేవుడు, వాడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు. పదాలు అర్థం చేసుకోండి. ఏం చెప్పాను, మీరు ఆ పదాలకి పరిపూర్ణంగా స్పందించటం నేర్చుకోండి. ఏం చెప్తాం డాక్టర్ దగ్గరికి మనం, వాళ్ళకేమీ తెలియదు, ఇష్టం వచ్చేట్టు మందులేచ్చేస్తారు కదా. కానీ మీకు కాస్త తలనొప్పి వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళా నువ్వు? వాడిని తిడుతున్నావు నువ్వు. మనం ఎలాంటి వాళ్ళము, మన యొక్క నీచత్వాన్ని అర్థం చేసుకుందాం మనం. నీకు ఆర్తి వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు వాడి తప్ప గతి లేదు నీకు, కానీ వాడినే తిడతావు. మానవ జాతి యొక్క వీక్ పాయింట్స్ అర్థం చేసుకోండి. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, పాయింట్ అర్థమైందా? నోన్ టు అన్నోన్, ఎక్కడ ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీకు అర్థం అవటం లేదు నేను చెప్పింది. ఎందుకంటే మీకు అర్థమై ఉంటే మీ ముఖ కళయుతలు ఇంకోలాగుండుండేవి. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెద్ద కూడా ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఎదుట వాళ్ళని చూడగానే అర్థం అయిపోతుంది చెప్పింది అర్థమైందా లేదా. డాక్టర్ల జోలికి నేను వెళ్తానే, నాకంత దమ్ము లేదు, అంత చదువు చదవాలి అది. ఒక చాలా చదువు చదివితే గానీ వాళ్ళకు వచ్చిన దాంట్లో వెయ్యి వంతు మనకి రాదు. కానీ ఈ శరీరం యొక్క
భౌతిక జ్ఞానాన్ని తెలుసుకొనిటకే ఈనాడు ఒక డాక్టరు ఎంత మంది యొక్క జ్ఞానాన్ని సమీకరణ చేసుకుని తను నేర్చుకుంటున్నాడు అన్నది అర్థమైందా మీకు? లియోనార్డో విన్సీ, మిఖిలాంగో పేరు విన్నారు ఎప్పుడైనా? వీళ్ళ పేర్లు పూర్వకాలంలో ఎప్పుడైనా బెగనీ అండ్ ఎక్స్టసీ అని ఇంతలా ఒక పుస్తకం ఉంది. మిఖిలాంగో ఎప్పుడైనా వీలు దొరికితే చదవండి. మరి మీరందరూ ఎప్పుడు చదువుతారు? మీరంతా ఇదంతా సూక్ష్మ జగత్తులో చదవాలనిపిస్తుంది. ఇంకే భౌతిక జగత్తులో మీరు ఏం చదువుతారు? అద్భుతమైనటువంటి బుక్ అది. ఇర్వింగ్ వ్యాలెస్ రాశాడు అనుకుంటాను. ద అగనీ అండ్ ఎక్స్టసీ. అగనీ అంటే బాధ, ఎక్స్టసీ అంటే దివ్యానుభూతి. టైటిల్ పేరు, ఆ నవల పేరు ఇంతది. అతను ఇటలీలో ఉంది అది, ఎక్కడ వీతో వియన్నా ఏదో నగరంలో ఒక శిల్పం ఉంది, పాలరాత్రి చేసినటువంటి శిల్పం. ఆ శిల్పం ఏంటి అంటే తల్లి మేరీ, క్రైస్ట్ యొక్క తల్లి, 33 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి క్రైస్ట్ని ఒళ్ళో పడుకోబెట్టి ఉంటుంది, సౌగతుకుల మధ్య ఉంటాడు. ఆ ఫోటో ఎక్కడైనా దొరికితే చూడండి, ఇంటర్నెట్ లో ఈజీగా దొరుకుతుంది, ఎప్పుడో నేను చూపించాను కూడా. అది చెక్కటానికి శరీర ధర్మం తెలియాలి కదా శిల్పికి. అంచేత ఏం చేసేవాడు ఆ కాలంలో 16th-17th centuryలో రాత్రిళ్ళు, అర్ధరాత్రిళ్ళు, ఏంటవి సిమెంటరీలు అంటే శవాలు పాతి పెట్టేది, అక్కడికి వెళ్ళి గ్రేవ్ యార్డ్స్ అక్కడికి వెళ్ళి తవ్వి తీసేవాడు, కోసి చూసేవాడు వాటిని ఎలా ఉంటాయి ఆ మజిల్స్ యొక్క షేప్. ఆ కాలంలో, ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా తప్పే, పట్టుబడితే వాయించేస్తారు. ఆ జ్ఞాన పిపాస ఉందా మనకి అసలు? ఇప్పుడు తర్వాత సంగతి తర్వాత చూద్దాం, అసలు ముందు ఆ జ్ఞానం అంతా కూడా ఈ కాలపు డాక్టర్లకు ఉపయోగపడింది. ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. అతను కోశాడే డిసెక్ట్ చేసుకుని ఆ క్రైస్ట్ ఆ తల్లి ఒడిలో పడుకుంటే ఆ మజిల్స్ ఎలా తిప్పాలి, కర్వేచర్ ఇవ్వాలిగా, మరి అది ఎలా ఇస్తాడు? 30 ఏళ్ళు ఎంతో శవాలు కోసాక దానికి అదంతా నోట్ చేసుకున్నాడు. ఏంటంటారు వాటిని డైమెన్షన్స్, కొలతలు. మిఖిలాంగో శిల్పి పేరు. అదంతా కూడా డాక్టర్లకు ఇప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు అప్పుడు చేసినవి. సరే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు డిసెక్షన్స్ అవి, అది వేరే విషయం అనుకోండి, కానీ బేసిస్ అక్కడుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన మానవ శరీరము గురించి ఇదంతా కూడా మీకు తెలియాలి. ఇదంతా తెలియకుండా నాకు ఆధ్యాత్మిక వచ్చేస్తుంది, నేను రామ్ 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 అనేస్తాను, నేను చాలా గొప్పవాడిని అయిపోతాను, అవ్వవు. గొప్పవాడిని అయిపోయాను అనేటటువంటి భ్రమ మాత్రం గ్యారంటీగా వస్తుంది. అది ఎలాంటి భ్రమ ఉంటుంది అంటే ఒకడికి తను ఎలకైపోయానని అనుమానం వచ్చింది. ఎలుక పిచ్చి వేయ విధాలు, అందులో అదో పిచ్చి. మరి డాక్టర్ గారు చెప్పారు ఆ పిచ్చికి ఏదైనా స్పెషల్ పేరుందేమో. సరే ట్రీట్మెంట్ ఇచ్చారు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. తగ్గిపోయింది, మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చమ్మా అన్నారు. వాడు కూడా అడిగారు, ఇప్పుడు ఏం రా నువ్వు ఎవరివి అంటే వాడు పేరే చెప్పాడు. ఇదివరకు ఏం చెప్పాడు వాడు, ఎలకని అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడు అంటే కాదు నా పేరు చెప్పాడు, బయటకు వచ్చాడు. బయటకు రాగానే పిల్లి వచ్చింది, మళ్ళా లోపలే పారిపోయాడు భయపడిపోయి. అదేంట్రా నాకు రోగం తగ్గిపోయింది అది నాకు తెలుసు కానీ పిల్లికి తెలుసా? మన ఆధ్యాత్మిక జగత్తులో కూడా సాధనలు ఇలాగే ఉంటాయి. చాలా చాలా మార్పులు రావాలి, డోంట్ టేక్ ఇట్ సో ఈజీ. ఇదేదో కబుర్లతో చాలా సులభంగా మీకు ఆత్మజ్ఞానం వస్తుంది అనేటటువంటి నేను భ్రమ కలగజేశాను అంటే ఆ ఎలుకల పిచ్చి డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట నేను. చివరికి ఏమవుతుందంటే మళ్ళీ పిల్లి చూడగానే మీరు పారిపోతారు. కాస్త జీవితంలో ఏదైనా బాధలు వచ్చాయనుకో పారిపోతారు. ఉదాహరణ అందుకు చెప్పాను నేను. మహామహావీరులకి ఈ ఆత్మజ్ఞానం తప్ప పిరికి పందలకి కాదు. నేర్చుకోవచ్చది వీరత్వం అనేది స్పందనేగా. పిరికి వాళ్ళు సాహసవంతులుగా మారవచ్చు, కానీ మీరు అది అర్థం అవ్వాలి మీకు అది. అంతే తప్ప ఎస్కేపిస్ట్ ఉన్నారే, బాధ్యతలను వదిలేసి నేను ఎంత బాధపడిపోతున్నాను, అసలు ఆ భాషే రాంగ్. ఇది దేని గురించి చెప్పుకుంటూ వస్తున్నానో మీరు మర్చిపోకండి, మీకు ఆ కంటిన్యూటీ మర్చిపోతున్నారు మీరు. దేహము యొక్క విజ్ఞానము మీకు పరిపూర్ణముగా ముందు ఉంటే ఎంత ఉండాలి, ఇప్పుడున్నటువంటి డాక్టర్ల కంటే మీకు ఎక్కువ ఉండాలి ఫిజికల్ గా. సిద్ధి సాయి చేసి చూపించాడు దాన్ని. ఖండయోగం అంటే ఏంటి, ముక్కు ఏ పార్క్ ఆ పార్క్ మస్జిద్ లో పడి ఉండేది. ఒకడు చూశాడు, చదువుతారుగా పారాయణ, వాడు చాలా తెలియని వాడు, వాడు ఆ రోజు మస్జిద్ వైపు రాలేదు వాడు, కానీ అందరూ వెళ్తున్నారు మస్జిద్ వైపు, ద్వారకామాయి వైపు వెళ్తూ ఉంటే ఏమైంది అంటే, ఏం లేదు వాడు బాగానే ఉన్నాడు, సాయి దగ్గరికి వెళ్తే ఏమన్నాడు భయపడ్డావన్నాడు. ఏమీ రాకుండా అసలు ఏ విధమైనటువంటి జ్ఞానోపార్జన చెయ్యకుండా స్పిరిచువల్ లైన్ లోకి ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అని చెప్పేటటువంటి జ్ఞానము అంత ఈజీగా రాదు. ఓ నాలుగు మంత్రాలు చదివేస్తే, నాలుగు విభూతులు పెట్టేసుకుంటే, నాలుగు బొట్లు పెట్టేసుకుంటే, లేకపోతే ఉన్న బొట్లు తీసేస్తే ఏం రాదు. కానీ ఇందాక నేను చెప్పానే ఎలకా పిల్లి కథ అవుతుంది. ఆ డాక్టర్ని కుదిరిందంటాడు, నువ్వు కూడా కుదిరిందంటావు, లేకపోతే యాక్చువల్ గా ఎప్పుడైతే లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకేలాగా రియాక్ట్ అవుతావు. క్రిస్టియన్ అయినా అలాగే రియాక్ట్ అవుతాడు, హిందూ అయినా అలాగే రియాక్ట్ అవుతాడు. రియాక్షన్ లో తేడా లేదు, మీరు అది అర్థం చేసుకోండి. కానీ ఈ డాక్టర్ దగ్గర తగ్గకపోతే వాడి దగ్గర తగ్గుతుందేమో, వాడి దగ్గర తగ్గకపోతే ఇక్కడ అసలు ఆ ప్రసక్తి లేదు. ఇంకేతంటే ఇట్ ఈస్ అ యూనిఫైడ్ ఫీల్డ్, వీడు వాడు వేరు వేరే లేదు. ఎక్స్టెంట్ ఆఫ్ నాలెడ్జ్ లో తేడాలు లేవు. మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి, ఇవాళ ఏం చెప్పాను నేను, భౌతిక శరీరం యొక్క పరిపూర్ణ నిర్మాణము మీకు అర్థము కానంత వరకు మీకు ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశము ఉండదు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, శరీరము ద్వారానే మీరు ధర్మాన్ని సాధించగలరు తప్ప శరీరాన్ని వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అంటే ఆ తేడా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి తేడా అర్థం చేసుకోండి. మీరు దేని మీద ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది, శరీరమే ఆధ్యాత్మికతకి మొదటి మెట్టు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ జాతి వాడివైనా సరే, ఏ కులం వాడివైనా సరే, ఏ మతం వాడివైనా సరే, వాటన్నిటిని తీసి పక్కన పడే. నీకు తెలియాల్సిందేంటి, నో యువర్ సెల్ఫ్. నీ శరీరాన్ని ముందు అర్థం చేసుకో. నువ్వు నీ శరీరాన్ని అర్థం చేసుకోవటానికి వాడు మూడు ఫార్ములాలు ఇచ్చారు వాళ్ళు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మాకు తెలుసు మాస్టర్, సూర్యుడు, చంద్రుడు, అగ్ని తెలుస్తే అసలు గొడవే లేదు. ఇంకేముంది, నేను చెప్పేది లేదు, మీరు వినేది లేదు. మరి అన్ని అర్థమైపోయాయి మీకు, మరి అర్థం లేదు కాబట్టి మీకు తెలియదని అర్థం. అర్థమవుతుందా, మన శరీరములో బ్రహ్మ, విష్ణువు, ఇవి నాలుగు ప్రిన్సిపుల్స్ మీరు మీ శరీరంలో పట్టుకోవాలి. మూడు చెప్పి నాలుగు అన్నాను, నేనేం తప్పు చెప్పలేదు. ఈ నాలుగు మీరు పట్టుకోవాలి, శివుడు, బ్రహ్మ, విష్ణువు. ఇవి మీ శరీరములో భౌతికంగా మీరు పట్టుకున్నప్పుడు ఏంటి పట్టుకుంటారు మీరు, ఈ మూడింటి పట్టుకుంటారు, శివుడు, బ్రహ్మ, విష్ణువు. ఈ మూడు పట్టుకుంటే మీకేమర్థం అవుతుందంటే, ఈ మూడు కలిసి ఉంటేనే మీరు జీవించి ఉంటారు, ఈ మూడు కలిసి లేకపోతే మీరు చచ్చిపోతారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది మీ శరీర నిర్మాణానికి భాగముగా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. స్టార్ట్ చేసి వదిలేస్తాను, ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫినిష్ ఇట్. కానీ ఆ భాష ఈ ప్రకృతిలో పృథ్వీ మీద వచ్చినటువంటి మార్పు మీకు అవగాహన చేయించగలిగితే నేను ఈ క్లాసెస్ సక్సెస్ఫులే. ఈ రెండు మూడు క్లాసులు ఏం అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఆధ్యాత్మిక జగత్తులో 2000 AD వరకు ఉన్నటువంటి విద్యా విధానము, నేర్చుకునే విధానము ఒకలాంటిది, దాన్ని మర్చిపోండి. అవి ఏది తీసుకురాకండి. కంప్యూటర్ ఏజ్ వచ్చాక ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు లేవు, కానీ అదే ఎలక్ట్రిసిటీ కదా, అదే ఐరన్, అదే ప్లాస్టిక్, పదార్థాలు అదే, కానీ పదార్థాల యొక్క కూర్పు మారింది. అది మీరు అర్థం చేసుకోవాలి. అంచేత ఆ రామమే, ఆ రామరక్షా స్తోత్రమే, ఆ నవరాత్రుళ్లే అవే ఉంటాయి, అవి మారవు. కానీ దాన్ని వినియోగించుకోవటం మీకు మారకపోతే టైప్ రైటర్కి కంప్యూటర్కి తేడా లేదు అనేవాళ్ళు చాలా మంది నాకు తెలుసు, చదువుకున్న వాళ్లే చాలా మంది అదే చెప్తారు నాతో. ఏముందండి మాస్టర్, టైప్ రైటర్ కంప్యూటర్ ఒకటే అంటారు. ఇంచేత అంతవరకే వాడు కంప్యూటర్ను ఉపయోగించుకుంటున్నాడు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, కాగితం పెట్టేవాళ్ళు, టైప్ చేసేవాడు. ఇప్పుడు కాగితం పెట్టడం లేదు, టైప్ చేస్తున్నాం, ప్రింట్అవుట్స్ తీస్తున్నాం, ఫాస్ట్ గా అవుతుంది, అంతే అర్థమైంది. కానీ ఫాస్ట్నెస్ వచ్చింది, అందరూ డౌట్ లేదు కదా. కానీ అది కాదు కంప్యూటర్ అంటే. ఇంకా చాలా ఉంది దాని ఉపయోగాలు, చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. అలాగే 2000 కంటే ముందు ఈ శరీరాన్ని ఉపయోగించుకుని నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానానికి, 2000 తర్వాత నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానానికి తేడా ఉన్నది అన్నది మీకు ముందు అవగాహన అవుతే నేను చెప్పదలుచుకున్నది కొంచెం మీకు బురకెక్కిందని ఆనందిస్తాను నేను. ఇంతవరకు ఆధ్యాత్మికత అంటే మీకు ఉన్నటువంటి ఏవేవో నమ్మకాలు ఉంటాయి కదా, రకరకాలైనటువంటి నమ్మకాలు ఉంటాయి, అవన్నీ తప్పన్ను నేను. కానీ అవంతా కూడా ఏమంటారని పాతబడిపోయి, కొత్తది వచ్చింది ఆధ్యాత్మికతలో, అది మార్పు చెప్తున్నది గురువులందరూ కూడా 2000కి. కానీ 2000 ఈజ్ ద డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఒక కొత్త ప్రోగ్రామ్, ఒక కొత్త ప్రాజెక్టు ఎడ్యుకేషన్ లో గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడు 5-6 ఏళ్ల ముందు నుంచి ప్లాన్ వేస్తుంది. ముందు ఎక్స్పర్ట్స్ అందరినీ పిలుస్తుంది, వాళ్ళని డిస్కస్ చేస్తుంది, డిస్కస్ చేశాక వనరులన్నీ సమీకరించుకుంటుంది. సమీకరించుకున్న తర్వాత ఈ వనరులన్నీ మీ మీ విద్యాలయాల్లో మీరు ఉంటేనే మీకు ఆ సబ్జెక్టుకి రికగ్నిషన్ ఇస్తామంటారు. వాళ్ళు అవన్నీ సమీకరించుకున్న తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, కానీ డేట్ పెట్టుకుంటారు కదా. అలాగే శ్రీకృష్ణుడి నిర్యాణము తర్వాత మేము ప్రపంచానికి చాలా స్పష్టంగా ఈ విద్యను ఓపెన్ గా చెప్తాం అన్న డేట్ 2000. ఏమిటా విద్య? ఆ విద్యే బ్లావిట్స్కి చెప్పింది, నూతన విద్య. అంచేత మీకు అందులో నూతనత్వము కనిపించకపోతే అది మన దృష్టి దోషం. అది అదే చెప్తున్నారు కదా అనిపించింది అనుకోండి మీకు, అదే శ్లోకం చెప్పాను కదా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు మధ్య చాలా చిన్నప్పటి నుంచి వింటున్నాం మేము శ్లోకం. అదే ఫారడే కనిపించినటువంటి ఎలక్ట్రిసిటీయే, కానీ ఫారడే టైం అప్పుడు ఉన్న ఎలక్ట్రిసిటీ యొక్క ఉపయోగము ఇప్పుడున్నటువంటి ఉపయోగంలో చాలా తేడాలున్నాయి. ఎడిసన్ టైం అప్పుడే మిలానా పార్క్ లో ప్రతి చెట్టుకి ఎలక్ట్రిక్ ల్యాంప్ పెట్టి చూపించాడు. మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తామని వస్తే చాలా మంది మాకు ఎలక్ట్రిసిటీ వద్దు అన్నారు ఆ కాలంలో. ఎడిసన్ ఎప్పటి వాడు అనుకుంటున్నారు మీరు? ఈ కాలపాడే, 1910-1920 కూడా బతికున్నాడు అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. కరెక్ట్ గా తెలీదు, కానీ మరీ పాతవాడు కాదు అది. అంటే మనం ఏమన్నాం అప్పుడు, వద్దు మాకు కరెంటు, ఇంచేత షాక్ కొడుతుంది చచ్చిపోతాం. మరి ఇప్పుడు 2 నిమిషాలు కరెంట్ లేకపోతే మీరు భరించలేకుండా ఉన్నారు. దేని గురించి చెప్పాను ఈ ఉదాహరణ? ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి నూతనత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అసలు యాంగిల్లోనే ఆలోచించటం లేదు, అసలు అది అది బుర్రకెక్కించుకోవటం లేదు. మీరు అసలు ఎప్పుడు అంటే అదే పాత యాంగిల్స్ లోనే మీరు ఆలోచిస్తున్నారు తప్ప ఆధ్యాత్మికత యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఈ గురు పరంపర అంతా చేశారు. 5000 సంవత్సరాలలో చాలా స్పష్టంగా వాళ్ళు డేట్ కూడా ఇచ్చారు, టార్గెట్స్, శ్రీకృష్ణుడు నిర్యాణము నుంచి 2000 వరకు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ కొత్తతనం ఏమిటి ఆధ్యాత్మికతలో అన్నది మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఉపయోగించుకుంటున్నటువంటి శరీరాలలో వచ్చినటువంటి నూతనత్వం మీకు తెలియాలి. అందుకే ఇదంతా చెప్తున్నాను నేను. మీ యొక్క శరీరాలలో చాలా ఖచ్చితమైనటువంటి మార్పులు వచ్చాయి. ఒక 30-40 ఏళ్ల కిందట ఉన్నటువంటి శరీరాలకి ఇప్పుడున్నటువంటి శరీరాలకి, మీ వయస్సు ఏదైనా కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్, అనారోగ్యంగా బాధపడుతున్నారా, పడుతూ ఉండుండవచ్చు, పారలైజ్ అయిపోయి కోమాలో ఉన్నారా, ఉండుండవచ్చు, కానీ మార్పు వచ్చేసింది. అది అర్థం అవ్వాలి అంటే ఈ దేహము గురించి మీకు చాలా 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 స్పష్టమైనటువంటి అవగాహనలు వచ్చి తీరాలి. ఇది రాకుండా నేను చెప్తున్నటువంటి ఆధ్యాత్మికత, గురువులు అందించినటువంటి ఆధ్యాత్మికత మనకి అర్థం కాదు. దానికి 3 పాయింట్స్ చెప్పాను, పాయింట్ గుర్తుంచుకోండి. మన శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మ, మన శరీరంలో ఉన్నటువంటి విష్ణువు, మన శరీరంలో ఉన్నటువంటి శివుడు, ఈ 3 వేరు వేరు స్పందనలకి ప్రతీకలు. ఆ భాష అర్థం చేసుకోండి మీరు. స్పందనలు, వైబ్రేషన్స్. బ్రహ్మ దేనికి? ఉత్పత్తికి, తెలుసు కదా మనకి. విష్ణువు దేనికి? పరిపాలన, ఆర్ట్ కంటిన్యూ. శివుడు దేనికి? లయకారకుడు. ఈ 3 రకాలైనటువంటి స్పందనలు మన శరీరములో ఉండి ఈ 3 మధ్య లింక్ ఉంటే అది ఆధ్యాత్మికత యొక్క మొదటి మెట్టు. ఇప్పుడు లింక్ లేవు, అసలు ఆ 3 ఎక్కడున్నాయో తెలీదు. ఒకవేళ ఉన్నా ఎవరి పని? అవి చేసుకుంటూ పోతున్నాయి. అది జరగకుండా ఏం చేయాలి? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీనికి 3 3 3 3 చొప్పున కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, మీరు గుర్తుంచుకోండి. దానిని మీరు అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అందుకోసమే నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ బయట పెట్టాను నేను. 28 అది 26లో మీ ఇష్టం, అది ఎప్పుడు చదువుతారో. బ్రెయిన్, హార్ట్, లంగ్స్ ఒక ట్రిప్లిసిటీ, ఒక త్రిపుటి. బ్రెయిన్, హార్ట్, లంగ్స్, ఇది లైఫ్ కి సంబంధించింది. లైఫ్ ఉంది అంటే ఈ 3 ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. వాడు కోమాలో ఉన్నా ఎక్కడున్నా పూర్తిగా పనిచేయొచ్చు, అంత పూర్తిగా పనిచేయకపోవచ్చు, కానీ ఈ 3 ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. చాలా చోట్ల పెద్ద పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటాయి డాక్టర్స్ కి వాటికి, అసలు మనిషి ఎప్పుడు చచ్చిపోయినట్టు, హార్ట్ ఆగిపోయినప్పుడా, బ్రెయిన్ ఆగినప్పుడా. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ డిస్కషన్, మనం ఆ డిస్కషన్ లోకి వెళ్ళొద్దు. కానీ హార్ట్ బ్రెయిన్ తో పాటు లంగ్స్, ఇది మీకు జీవించటానికి కావలసినటువంటి బేసిస్. ఇది కాకుండా నర్వస్ సిస్టమ్ లో 3 ఉన్నాయి. పెరిఫెరీ అంటే బయట ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, ఇంకోటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్, ఈ మధ్యన ఉన్నటువంటిది. ఇదొక ట్రిప్లిసిటీ, ఇది చేతనత్వానికి సంబంధించింది. ఈ నర్వస్ సిస్టమే లేకపోతే మీరు మీలాగే ప్రవర్తించరు. మీరు మీలాగే ప్రవర్తించడానికి కారణం మీ నర్వస్ సిస్టమ్, నేను నాలాగే ప్రవర్తించడం కారణం నా నర్వస్ సిస్టమ్, నర్వ్స్. దాన్ని అర్థం చేసుకోండి. శరీరంలో చాలా డీటెయిల్డ్ గా చదవాలి. ఇది అంతా కాకుండా మూడవది ఒకటి ఉంది, స్ప్లీన్, జనరేటివ్ ఆర్గన్స్, డైజెస్టివ్ సిస్టమ్. మూడు, ఈ మూడు 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 ఎన్ని చెప్పాను నేను, తొమ్మిది. దీనికి, అయోధ్యకి, నవద్వారాలకి, శ్రీచక్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇంకా మీరు ఊహించుకోవాలి. స్వస్తి. జనరేటివ్ ఆర్గన్స్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ మూడు, లైఫ్ సిస్టమ్ మూడు, భౌతిక శరీరము, మజిల్ సిస్టమ్, అవి మూడు. హెడ్ కాళ్ళు చేతులు, ఈ మధ్య భాగం, అలాగే డివైడ్ చేసుకోవచ్చు. హార్ట్, లంగ్స్, లైఫ్, లైఫ్ నర్వస్నెస్ చేతనర్థం, మిగతాది బాడీ.
తమేవం విద్వానం హృదయమవదే కార్యపంథా అయనాయ విద్యతే తాపదేరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాన్నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేరేదం పురుష సద్విశ్వమపదేవతే పటం విశ్వశాత్మే స్వరగం దాసదగం శివమచ్యుతం నారాయణం మహాజేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పర జగత్సర్వం దృశ్యతే శ్రూయతే శివ అంతర్బహిష్టం వ్యాప్య నారాయణ స్థిత అనంతరవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదేఘాశయం హృదయం చాప్యతామకం అథో నిత్యాపి తస్యాంతేనాభ్యామవతిష్ఠరే జ్వాలమాలాకులం భాతే విశ్వశ్చాయతనం మహత తందరకులం శిలాభిస్తలం వచ్చాకో ససన్నిభం తస్యాంతే ససరగం సోక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్ఞర్విశ్వాచర్విశ్వతానుకః స్వాగ్రభుజివజన్ తిష్టన్నాహారమజరః కవిః ప్రియగోధమదశ్యాయేన స్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదలమస్తకః తస్య మధ్యే వల్లిసిగా అనేయార్థా వ్యవస్థితః నేయోయతమధ్య సాధుర్లేకే బాస్వర నేవారోగమత్సన్వేపీతావాసక్షణోపమా తస్యాశిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మరదివ సహ విశ్వేంద్ర సోకర పరమస్వరాంబుష్పంబేద పుష్పమాన్వజావాన్పసుమాన్ భవతే చంద్రమావా అపాంబుషమం పుష్పవాన్ ప్రజావాన్ పసుమాన్ భవతే ఏం వేద చోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతే యోగేరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతే ఏం వేద చోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే సాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతే చోభాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వైభాయోరాయతనం ఆయతనవాన్ భవతే ఏం వేద చోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే అదం వై తపన్న పామాయతనం ఆయతనవాన్ భవతే యోముష్యతవత ఆయతనం వేర ఆయతనవాన్ భవతే ఆపో వా అముష్యతవత ఆయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద యో పామాయతనం వేర ఆయతనవాన్ భవతే చంద్రభావ అపామాయతనం ఆయతనవాన్ భవతే యశ్చంద్రమద ఆయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై చంద్ర